విద్యానామంతస్థిమిరమిరగ్రీతనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాదుహావపుత్రేతి తన్మయతయాతరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం అవ రత్న కంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం சங்கச்சக்கரதரம் தேவம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். பிரஹ்லாதகுமாரி ஹிரண்யகசிபுடு பதே பதே கொந்து சிந்துக்கு நாராயணுடு சர்வாந்தர்யாமி அந்தட்டா உன்னாடு உன்னாடு அட்டுனோ எக்கடுனாடா நேன் வைகுண்டம் மீதக்கு தண்டயாத்திரக்கு வெள்ளினப்படு நன்று தூச்சி பிரிக்கிவாடை பாரிப்போயாடு ஆ வைகுண்டுடு லேடன் நேன் அனுக்குட்டு உண்டே உன்னாடோ எக்கடுனாடோ சூப்பிச்சே காலிலோ பூமிலோ ஆகாசம்லோ இலா பஞ்சபூதாலனே காக்குண்டா சராச்சர ஜகத்துல அந்தட்டா உன்னாடு அக்கட இக்கட மனம் வெதகக்கர்லா வெதகடானிக்கு காவலசின மனசு உண்டாலி சம்பூர்ணமைனட்டுவண்டி விசுவாசத்தோ பிரிச்சே ఎక్కడైనా ఆయన కనపడతాడు. ఎంతెందుకు? ఇందుగల్లడందు లేడని సందేహము వలదు చక్రి సర్వ ఉపగతుండు ఎందెందు వెదకి తూచిన అందందే కలడు దానవాగ్రణీ వింటే. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, ఓ పద్యం వచ్చిందనుకోండి, దాని అన్న కథలు గొంతు కలపకండి, దాంతో విధానం మారిపోతుంది. ఇంటికి వెళ్ళి పాడుకోండి, లేదా మీరు వచ్చి ఇక్కడ ఉపన్యాసం చెప్పండి. భయం చేయమంటే అంత నారాయణ హరినారాయణ అప్పుడు గొంతెత్తాలి. ఉత్తప్పుడు శుక్లాంబరధనం అనగానే ఒక్కసారి 100 మంది అంటే ఈ శృతి దెబ్బతింటుంది. అది కొంచెం సంస్కారంతో ఆలోచించాలి. మనకేదో రాకరాక పద్యం వస్తే ఆ పద్యం చదవడం కాకుండా గురువుగారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. కొన్ని విషయాలు తెలియకపోవడంలో చెబుతున్నాను, మీరందరూ పరమభక్తులు అని చెప్పి ఏమనుకోకుండా ఈ సూచన పాటించండి. భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడ లేడు అనే సందేహం వద్దు. ఆయన ఎక్కడ వెతికితే అక్కడే ఉంటాడు. అక్కడ వెదకి చూచుట అనే ఒక పదంలో ఉంది అపూర్వమైన అర్థం. ఎలా వెదకాలి అంటే, విశ్వాసం కలిగి ఉంటే ఆయన అంతటా కనబడతాడు. నమ్మకం లేని వాడికి గుళ్ళు కూడా కనబడ్డం. వెతకడానికి కావలసిన సాధన కావాలి. సాధకులైన వారికి భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ కనబడతాడు. ఒక ప్రహ్లాదుడి కని కాదు, నేను చాలాసార్లు ఈ పురాణ కథ చెబుతున్నప్పుడు నాకే కనబడుతున్నాడంటే ఇంక మిగతా వాళ్ళకి కనబడటంలో ఆశ్చర్యమే ఉంది. ఈ యుగంలో ఇప్పుడు కూడా మనం తన్మయత్వంతో ఆయనడి గురించి గానం చేస్తే ఆయన తప్పక కళ్ళ ఎదురుగుండా ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం వద్దు. ఆ మహాత్ముడు శ్రీమన్నారాయణుడు చక్రధారి సర్వ ఉపగతుడు, అన్ని చోట్లకి వెళ్ళగలడు, అంటే అంతటా దొరుకుతాడు ఆయన. దానికి కావలసిన సాధన చెయ్యాలి, సందేహం అక్కర్లేదు. కావాలంటే నువ్వు వెతుక్కో అన్నాడు ఆయన. అనగానే పళ్ళు పటపట కొరికి, ఒరే నేను చాలా పర్యాయాలు వెతికి విసిగి వేసారిపోయాను, ఎక్కడా కనబడలేడు. నువ్వేమో ఉన్నాడు ఉన్నాడు అంటావు. ఒరే డెంభక, ఈ పక్కనే ఒక స్తంభం ఉన్నది. సభామండపం అంటే అనేక స్తంభములతో కూడినది, 1000 స్తంభముల సభామండపం ఉందిటి వాడికి ఏకంగా. అందులో ఒక స్తంభాన్ని చూపించాడు. డింభక, సర్వస్థలముల నంభోరుగ నేత్రుడు నను తుమిగుల సంరంభంబున బలికెదవి స్తంభంబున జోపగలవి చక్రిన్ గిక్రిన్. కుర్రాడా, శ్రీ మహావిష్ణువు అంతటా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని గొంతు చించుకుని మరీ అరుస్తున్నావు. ఆయన ఉన్నాడు అనే మాట నిజమైతే ఈ పక్కనున్న సభామండపంలో ఉన్న స్తంభంలో చూపించగలవా? ఆ పద్మాక్షుడు ఇందులో ఉన్నాడా లేదా? ఈ కోపం పెరిగినప్పుడు, నింద చేసేటప్పుడు గిగ్గీలను వస్తాయి. అందుకని చక్రిన్ గిక్రిన్ అన్నాడు అనమాట. మనకి తెక్క ఎప్పుడు వచ్చినా అలాగే ఉంటుందన్నమాట. గురువు లేడు, గిరువు లేడు, బరువు లేదు, గిరువు లేదు, అంటే ఆ గకారం చేరితే దానికి నింద అనమాట. కోపం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు తప్పక ఆ గిగ్గీలని వ్యాకరణ ఇచ్చి వస్తూ ఉంటాయి. అందుకని ఆ చక్రో గిక్రో ఎక్కడున్నాడో చూపించు ఈ స్తంభంలో అన్నట. ఇక్కడ తమాషా చెప్పాలి. చాలా కాలం క్రితం ఓ ప్రహ్లాద చరిత్ర నాటకం వేశారు. ఆ నాటకం వేసినప్పుడు కుర్రాడు ఒక 5 ఏళ్ల కుర్రాడి చేత అలాంటి పాపచేత వేషం వేయించినట్టున్నారు. ఆ కుర్రాడు మంచి తెలివైనవాడు. ఆ కుర్రాడిని హిరణ్యకశిపుడు వేషం వేసిన వాడు వచ్చి, ఒరే శ్రీ మహావిష్ణు ఈ స్తంభంలో ఉన్నాడని అడిగాడు. ఆ కుర్రాడు అన్నాడు, ఈ స్తంభంబను లేడు తండ్రి, శ్రీహరి ఈ స్తంభంబను మాత్రమే గలడన్నట్టు. ఎందుకంటే నరసింహస్వామి వేషం వేసుకున్నవాడు ఇందులో ఉన్నాడు. నరసింహస్వామి వేషం వేసుకున్నాడు ఈ స్తంభంలో దక్కుంటే ఈ హిరణ్యకశిపుడు ఆవేశంలో ఈ స్తంభంలో ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడు అనకుండా, ఈ స్తంభంబున లేడు తండ్రి, కేవలం ఈ స్తంభంబున మాత్రమే గలడన్నట్ట. వీడు కొంప తీసి ఇది పగలు కొడతాడేమో అని, అంటే కుర్రాడు బుర్ర ఉన్నవాడు, వచ్చేటప్పుడే చూశాడు శ్రీహరి ఎక్కడున్నాడు. అందుకని నాటకాల వాళ్ళైతే కేవలం ఏ స్తంభంలో ఉంటే ఆ స్తంభంలోనే దర్శనమిస్తారు, కానీ ఆ అనంతుడు, పద్మనాభుడు, వైకుంఠుడు ఆయన లేని స్థలం అంటూ ఎక్కడున్నది? అందుకే ప్రహ్లాదుడు అంత నమ్మకంతో ఉన్నాడన్నాడు. ఈయన ఈ స్తంభంలో చూపించగలవా అంటే అంతటా ఉన్నాడు. అంభోజాసనుడు అదిగాక తృణపర్యంతంబు అన్నాడు ప్రహ్లాదుడు. బ్రహ్మ మొదలుకొని గడ్డి పరక వరకు ఉన్న ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణిలో ప్రతి వస్తువులో వేంచేసి కొలువయ్యుండి దర్శనమిచ్చే పరమాత్మ ఈ స్తంభంలో ఉండకుండా ఉంటాడా? ఉన్నాడన్నాడు. ఇక్కడ ఒక పక్కనేమో కుర్రవాడు ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు అంటూ ఉంటే, హిరణ్యకశిపుడు లేడు అంటూ ఉంటే, ఏ స్తంభంలో నుంచో లేక ఏ గదిలో నుంచో ఇంక ఏ వస్తువులో నుంచో ఈ హిరణ్యకశిపుడు నన్ను వెతకడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ హిరణ్యకశిపుడికి కనబడేవాడు అంతం చూద్దామని తన మహామహిమతో విష్ణువు మొత్తం విశ్వమంతా అది ఇది అనే తేడా లేకుండా అంతటా తన మహామహిమతో నరసింహాకారంతో నిలబడ్డాట. ఏమో స్తంభం పగలగొడతాడో అంటే విష్ణువుకి తెలియదా? తెలుసున్నా సరే ఈ మూర్ఖుడి మనస్సు ఎలా మారుతుందో. స్తంభం పగలగొట్టకుండా పక్కనున్నటువంటి మరో గిన్నె పగలగొట్టచ్చు, లేదా గడ్డి పరగ చేల్చచ్చు, ఇంకేదో వస్తువులు చూపించమనొచ్చు. కాబట్టి ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా నానాస్థావర జంగమోత్కరాలన్నిటా కూడా తన మహామహిమతో మహావైభవంతో నరసింహమూర్తి రూపంలో విజృంభించి దాక్కునున్నాడు. ఆయన నిండి ఉన్నాడు. ఎందులోంచి పిలిస్తే అందులోంచి రావడానికి సిద్ధంగా. ఈ విధంగా ఇద్దరు తర్జన భర్జనలు చేయగానే వారి మూర్ఖుడా డింబక, నువ్వు విష్ణుడు విశ్వాత్మకుడు అంటున్నావు, ఈ స్తంభంలో చూపించకపోతే నీ శిరస్సు చీల్చి ఆ తర్వాత లోకమంతా అంటించి బూడిది చేస్తాను అని కత్తిని పెరికిన వాడు ఆ కత్తిని వరలోనే పెట్టి, కత్తితో కొట్టలేదు, సినిమాల్లో చూపించినట్టు గదలతో కొట్టలేదు, ఆయన అరచేత సభాస్తంభంబు వేసిన అన్నారు. ఒక్క అరిచేత్తో కొట్టాట. అంత పెద్ద రాతి స్తంభాన్ని వాడు అరచేతితో కొట్టి కొట్టగానే అది పెటిల్లు అనే శబ్దంతో పగిలిపోయింది. అందులో నుంచి ఒకేసారి కోటి సూర్యుల కాంతి బయటకొచ్చింది. ఆ కాంతి మిరుమిట్లు గొలిపింది హిరణ్యకశిపుడికి. వాడికి ఒక్క క్షణకాలం ఏమీ కనపడలేదు, మతిపోయింది. ఒక్క లైటు మన ఎదురుగుండా ఉంటేనే మన కళ్ళు వైర్లు గమ్ముతున్నాయంటే అటువంటిది కోటి సూర్యుల కాంతి ఒక్కసారిగా ఆ సభాస్తంభంలో నుంచి కనబడితే ఏమైపోతామో ఆలోచించండి. ఆ కాంతికి కళ్ళు బైర్లు గమ్మి ఒక్క క్షణం వాడికి ఏమీ కనబడక అసలు ఏం జరుగుతుందో తెలియలేదు. ఎంతలో అందులో నుంచి ఒక ఆకారం బయటకు వస్తోంది. ఆ ఆకారాన్ని చూచాడు వాడు. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరిమాయా రచిత మగు యథార్థము తోడన్. ఇది సింహమా అంటే సింహము కాదు, నరుడా అంటే నరుడు కాదు, సగం సింహం సగం నరుడు, నరకేసరి ఆకారం నరసింహాకారం, ఇది హరి యొక్క మాయా రచితం అవడానికి యథార్థమే, కానీ అది మాయ. ఆయన ఉన్నాడంటే ఉన్నాడుగా, ఉన్నాడు కాబట్టి అది యథార్థం. కానీ నిజమున కదా ఆయన రూపమా? విష్ణువు యొక్క రూపం అలా ఉండదు, కాబట్టి అది మాయారూపం. మాయారూపమైన కళ్ళకు కనబడుతున్నది కనుక యథార్థం. అటువంటి రూపాన్ని చూచి చూడగానే ఆశ్చర్యపోయి చిన్నపిల్లవాడు ఏదో అంటే ఆ మాట నిలబెట్టడానికి విష్ణువు ఈ రూపంలో వచ్చాడు అని అర్థమైపోయింది హిరణ్యకశిపునికి. ఆ రూపం లోక భీకరంగా ఉన్నది. నృసింహ రూపస్తదలం భయానకం ప్రతప్త చామీకర చండలోచనం స్ఫురత్సమ కేసర దృంభితాననం స్ఫురత్సటా కేసర దృంభితాననం కరాళదంష్ట్రం కరవాల చంచల క్షురాంత జిహ్వం భృగుటీ ముఖోల్వణం అన్నారు వేదవ్యాసులు వారు. నృసింహ రూపం ఇంత అంత అని చెప్పడానికి వీలు కానంత భయంకరంగా ఉన్నది. సాధారణంగా ఒక మాదిరి భయంకర రూపాన్ని చూస్తే అమ్మో ఈ సింహాన్ని చూస్తేనే మా గుండెలు బేజారెత్తుతున్నాయి, భయంగా ఉంది అంటాం. కానీ ఈ రూపం ఇంతింతని చెప్పడానికి వీలు కానంత బీభత్సరహసంతో మహాభయంకర రూపంతో ఉన్నది. అది ఎలా ఉన్నదట? ఇంత గుడ్లు బయటకు కనబడుతున్నాయి సింహం యొక్క కళ్ళు. ఒక్కొక్క కన్ను బాగా అగ్నిలో కాల్చి పుటం పెట్టిన బంగారం వలె కనపడుతున్నవి. అవి చండలోచనములు, తీవ్రమైన సూర్యకిరణాల్లో ఉన్నాయి. ఇంకా జూలు గాలికి అటూ ఇటూ ఎగురుతున్నది. భయంకరమైన జూలుతో ఉన్నదా సింహం యొక్క ముఖం. నోటిలో నుంచి తీవ్రమైన పదునైన రంపముల్లా గుణపాల్లో ఉన్న కోరలు కనపడుతున్నాయి. ఇంకా పెద్ద తోక కనపడుతున్నది. లోపల నుంచి నాలుక బయటకు వస్తూ ఉంటే ఆ నాలుక కత్తి బయటకు వస్తుంది అన్నట్టుగా ఉందట. కరవాల చంచల క్షురాంత జిహ్వం అన్నారు. కత్తిలాగా, కదిలిపోతూ బయటకు వస్తున్న నాలుక, నాలుక కూడా కత్తిలాగా పదునుగా వాడిగా ఉన్నది, కదులుతున్నది. ఇంకా భృకుటి ముఖోల్బణం, కనుబొమ్మలు ఆ చీటికి మాటికి ఇలా ముడివేస్తూ మళ్ళీ కళ్ళు ఎత్తుతున్నాడు. ఈ కనుబొమ్మలు ముడుస్తున్నాడు, మళ్ళీ వెనక్కి తీస్తున్నాడు. కనుబొమ్మలు చూస్తేనే గుండె ఆగిపోతుందన్నమాట. అటువంటి భయంకరాకారాన్ని చూచి లోకాలన్నీ గతగతలాడిపోయాయి. స్తంభం పగిలి అందులో నుంచి ఆయన బయటకు వస్తూ ఉంటే ఒకేసారి కొన్ని మెరుపు తీగలు మెరిసినట్టుంది, పిడుగులు పడిన శబ్దం వచ్చింది. ఆయన బయటికి రావడంతో హుంకరించాడు, గర్జించాడు. ఆ గర్జనలకి మొత్తం నవగ్రహాలన్నీ తల్లకిందులైపోయాయి. ఒక్క క్షణకాలంలో గ్రహములన్నీ జిర్రును తిరిగిపోయాయి, నక్షత్రాల గతులు తప్పిపోయాయి, సముద్రములు పొంగి చెలియని కట్ట దాటి ఓళ్ల మీద పడిపోయి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి, మేఘావృతమైపోయింది ఆకాశం అంతా. చండభానుడు సూర్యుడు కూడా ఈయన కాంతిని చూచి మేఘాల చాటుకు తప్పుకున్నాడు. దిక్పాలకులైతే ఏం ప్రళయం మూడుతుందో అన్నట్టుగా వణికిపోయారు. ఇంతటి భయంకర రూపాన్ని చూచి ఈరోజు నాకు మరణం తప్పదని అనిపించినప్పటికీ హిరణ్యకశిపుడు మెత్తబడని చిత్తంతో గదని ఆయత్తం చేసుకుని, నేను చచ్చినా పర్వాలేదు, వీడితో యుద్ధం మాత్రం చేస్తాను, ఏమో వీలుంటే చంపగలనేమో, అప్పుడు నా కుమారుడు నా రుణం తీర్చుకున్నవాడు అవుతాడేమో అనుకుంటూ గద పుచ్చుకుని మీదకి వెళ్ళాడు. ఆ గదతో ఆయన్ని కొడితే ఆ గదని చేత్తో పుచ్చుకుని పూచిక పుల్ల విరిచినట్టు అవతల పారేశాడు ఆ నరసింహస్వామి వారు. ఆయనకు ఆ గద ఎలా ఉన్నది అంటే చిన్న పుల్ల, ఎండిపోయిన పుల్ల, పూచిక పుల్లతో సమానంగా ఉన్నది. విరిచి అవతల పారేశాట, వాడి ఆయుధములన్నీ స్వామివారిలో కలిసిపోయాయి. వాడి మహాకాంతి, అంతకు పూర్వం తపస్సు చెయ్యడం వల్ల వాడి ముఖంలో నుంచి పుట్టిన కాంతి మొత్తం శ్రీహరిలో కలిసిపోయింది. సూర్యుడి కాంతి ముందు మిడుగురు పురుగు కాంతి ఎలా ఉంటుందో అలా ఉన్నాడు వాడు. అయినా సరే వాడు ఇంకా మల్లయుద్ధం చేయడానికి మీదకొస్తే వాడితో కాసేపు లీలగా ఆడుకుని కిందకి విసిరి పైకి విసిరి పక్కకి తోసి ఆ తర్వాత ఇంకా ఎక్కువసేపు ఆలస్యం చేయడానికి ఇష్టం లేక అమాంతంగా వాడి రెండు చేతులతో పుచ్చుకుని ఈడ్చుకొచ్చాడు. అది పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. వాడు పగలు చావడు, రాత్రి చావడు, అందుకే సంధ్యా సమయాన్ని చూసుకున్నాడు స్వామి. ఇంట్లో చావుడు బయట చావుడు కదా, అందుకని గడప దగ్గర కూర్చున్నాడు. నేల మీద చావుడు, ఆకాశంలో చావుడు, కింద పైన చావుడు కదా, అందుకని తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆయుధాలతో చావడు, ప్రాణం ఉన్నదాంతో చావడు, ప్రాణం లేనిదానితో చావడు. అందుకే ప్రాణం ఉండి లేనివి గోళ్ళే. గోళ్ళకి ప్రాణం ఉందంటే ఉంది కాబట్టే పెరుగుతున్నాయి, కానీ నిజానికి వాటికి ప్రాణం ఉండదు. అటువంటి ప్రాణం ఉండి లేని వస్తువు కేవలం గోరు, తల వెంట్రుకలు మాత్రమే. అందుకని వాటితోటి చీల్చడం మొదలుపెట్టాడు. చించును హృత్కమలంబు శోణితము వర్షించును ధరామండలిన్ త్రించున్ కర్కశ నాడికావళులు భేదించున్ మహావక్షమును త్రుంచున్ మాంసము సూక్ష్మ ఖండములు దుష్టాసురున్ వృచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్ నఖోద్భాసియై. ఈ గోళ్ళు తళ 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 మెరిసిపోతున్నాయి, కత్తుల్లా మెరిసిపోతున్నాయి. ఆ గోళ్లతోటి అమాంతంగా వాణ్ణి తొడ మీద పడుకోబెట్టుకుని ముందు హృదయం చీల్చేశాడు. ఆ తర్వాత అందులోంచి రక్తం పైకి జల్లాడు. ఆ రక్తం అమృతం తాగినట్టు తాగేశాడు, తేనె తాగినట్టు తాగేశాడు. భూమండలం మీదకి రక్తం కిందకి వర్షం కింద పోసేశాడు. వాడి లోపల కర్కశమైన నాడులున్నాయి. ఈ నవనాడులు, ఈ నాడులన్నీ పర్ర 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 రంపంతో కోసినట్టుగా ఈ గోళ్లతోటి నాడులు కోసేశాడు. ఈ విశాలమైన వక్షస్థలం మాత్రం చీల్చి అవతల పారేశాడు. లోపలున్న ఎముకలన్నీ విరగ్గొట్టి పారేశాడు. మాంసమంతా చిన్ని చిన్ని ముక్కల కింద, ఆదివారం వస్తే కషాయి వాడు చూసారా, దిమ్మ మీద పెట్టి టపా 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 కత్తితో మాంసాన్ని కొడతాడు. అలా వీడి మాంసమంతా సూక్ష్మ ఖండములుగా చీల్చి అవతల పారేశాడు. ఆ దుష్ట రాక్షసుణ్ణి వ్రచ్చి చీల్చి దర్పించి ఆ రక్తం జూలంతా పూసుకున్నాడు. ఈ లోపలున్న ప్రేగులన్నీ తీసి మెడలో నేను గొలుసు వేసుకున్నట్టుగా కంఠమాలికగా వేసుకున్నాడు. ఈ విధంగా వాడు చచ్చిపోతున్నా సరే లెక్క చేయకుండా మళ్ళీ పీలుస్తాడు, చీలుస్తాడు, కాలు విరగొడతాడు, చేతులు పీకుతాడు. అంత క్రోధం పెరిగిపోతోంది నరసింహస్వామికి. ఎందుకంటే తనని తిట్టిన వాడి మీద కోపం రాదు ఆయనకి. తన భక్తుడికి ఎవడైనా ఏదైనా అపకారం చేస్తే వాడి మీద తీవ్ర క్రోధం వస్తుంది స్వామివారికి. నా భక్తుడు, నా పరమభక్తుడు, ఏకాంత భక్తుడు, నిరంతర హరిస్మరణ పరాయణుడైన ప్రహ్లాదుడికి అన్యాయం చేసిన దుర్మార్గుణ్ణి క్షమించకూడదని అంతకంతకీ రెచ్చిపోయి అరిచేసి మళ్ళీ ఆ శవాన్ని కింద వారేసి అమాంతంగా సభామండపంలోకి దూకి అక్కడున్న హిరణ్యకశిపుడి రాక్షసుల మీదకి, వారి సైనికుల మీదకి దూకాడు. అంతవరకు హిరణ్యకశిపుడికి సహాయంగా ఉన్న సైనికుల మీదకు దూకి ఒక్కొక్కడికి మెడవిరి చేశాడు, ఒక్కొక్కడికి కాళ్ళు పీకేశాడు, ఒక్కొక్కడికి కళ్ళు పీకేశాడు, ఒక్కొక్కడికి తలకాయ ఎత్తి పైకి విసిరేశాడు, ఒక్కొక్కడిని కాళ్ళు గిరగిరా తిప్పి వస్త్రం నేల మీద వేసి ఆకలి కొట్టినట్టుగా కొట్టి వాడిని పచ్చడి పచ్చడి చేసేశాడు. కొంతమంది నోట్లో వేసుకుని వేరుశెనగ గుళ్ళు నవిలినట్టు నవ్విలు అవతల పారేశాడు, కొందరి ప్రేగులు బయటికి తీసేశాడు, కొంతమందికి ముక్కులు పీకేశాడు, కొంతమందికి చెవులు ఇలా గిల్లి అవతల పారేశాడు. ఈ విధంగా విజృంభించి అంతకంతకీ కనిపించిన వాడిని కనిపించినట్టు తుక్కు చేసి అవతల పారేసి విసిరి అవతల పారేసి వాళ్ళు విసురుతున్న కత్తులు గదలు ఇవన్నీ టపాటప మింగేయడం మొదలుపెట్టాడు. రాక్షసుల దగ్గర రకరకాల ఆయుధాలు ఉన్నాయిగా, వాళ్ళంతా దూరం నుంచే ఈ సింహాన్ని ఒక్కదాన్ని చంపలేమా, బోడి నరసింహ రూపంలో ఉంటే మనకి భయమా అని దగ్గరికి రావడానికి విరచిన దూరం నుంచి సోలాలు కత్తులు గదలు కట్టవాంగాలు విసురుతూ ఉంటే నోరు తెరిచి వాటన్నిటినీ చంటి పిల్లవాడు చిన్న చిన్న జీడిపప్పు పలుకులు లేక కలకండ శర్కర మింగినట్టుగా మింగి అవతల పారేయడం మొదలుపెట్టాడు. ఆయన అరిచి అరుపులకి చీల్చి పారేస్తున్న దృశ్యాన్ని చూడలేక తక్కిన రాక్షసులు కకావికలై చల్లా చెదరై పారిపోయారు. ఆ సమయంలో పైనుంచి దేవతలు దేవతా స్త్రీలు చూచి ఇంత కోపంతో ఉన్న స్వామివారు వాళ్ళకి మాత్రం ఆనందం కలిగించేట. ఎందుకని, దుర్మార్గుడు వీడు మమ్మల్ని రకరకాలుగా పీడించాడు, అందులో దేవలోక స్త్రీలని ఎన్నో రకాలుగా హింసించాడు, మా చేత నృత్యం చేయించాడు, మమ్మల్ని బలాత్కరించాడు, ఈ నీచుణ్ణి ఇవాళ శ్రీహరి చీల్చి చెండాడుతున్నాడని ఆనందంతో తర్షంబున నరసింహుని హర్షంబున చూచి నిర్జరాంగనలు మహోత్కర వర్షంబున కుసుమంబుల వర్షంబులు కురిసిరోత్సవంబుల నదిప. ఎంతో ప్రేమతో కోరికతో ఆసక్తితో పైనుంచి శ్రీహరిని చూస్తూ ఆనందం తట్టుకోలేక, శ్రీహరి ఈ భీకర రూపం మాకు మాత్రం చాలా అందంగా ఉన్నది, పాపాత్ముణ్ణి చంపడానికి ఎంత ప్రళయ భీకర రూపం ధరించావా తండ్రి, మమ్మల్ని రక్షించావు, ఈ రోజు నుంచి స్వేచ్ఛగా తిరుగుతాం అంటూ పైనుంచి దేవతా స్త్రీలు అప్సరసలు త్రిమూర్తుల భార్యలు అందరూ పుష్పాల వర్షం కురిపించారు, రకరకాల పువ్వులు కురిపించారట. అవి కూడా మామూలు పువ్వులు కావు, మల్లె పువ్వులు కురిపించారు, కల్పవృక్షం పువ్వులు కురిపించారు, మందార పుష్పాలు కురిపించారు. పైనుంచి జయహో నరసింహ నారసింహమూర్తికి జై అంటూ ఉత్సవాలు చేశారు, జయ జయ ధ్వానాలు పెట్టారు. ఆ సమయంలో దేవతలంతా వచ్చి చీల్చి కింద పారేసి మళ్ళీ ఒళ్ళు పెట్టుకుని మళ్ళీ తలకాయ విరుస్తూ నానా బీభత్సం చేసేస్తూ హిరణ్యకశిపుడిని కింద పారేసి హుమ్మని కాసేపు సభామండపంలో తిరిగి కలదిరిగి గెంతులేసి మళ్ళీ గడప దగ్గరకు వచ్చి గడప మీద కూర్చుంటూ హుమ్మని ఉగ్ర రూపంతో అందరినీ చూస్తూ హుంకరిస్తూ భయపెట్టేస్తున్న స్వామిని చూచి దూరం దూరంగానే మళ్ళీ దగ్గరికి రావడానికి భయపడుతూ దూరం దూరంగానే చేతులు జోడించి, స్వామి నీకు పుణ్యం ఉంటుంది, ఆ కోపానికి అంత ఉపసంహరించుకో, దుర్మార్గుడు చచ్చాడు అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థించారట. బ్రహ్మదేవుడు అన్నాడు, తండ్రి ఈ దుర్మార్గుడిని సంహరించావు, విజృంభించి అరుస్తున్నావు నువ్వు, నీ అరుపులు వింటూ ఉంటే మాకు భయంగా ఉంది, ప్రళయకాలానికి ఇంకా చాలా సమయం ఉన్నది, నీ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకో నారసింహ అన్నారు. అయినా ఆయన కోపం తగ్గలేదు. శివుడు వచ్చాడు, తండ్రి ఇంకా 1000 యుగములు గడిస్తే కానీ ప్రళయం రాదు, ప్రళయకాలంలో నువ్వింత కోపం తెచ్చుకోవచ్చు, ఎప్పటి నుంచి కోపం ఎందుకు, మా మాట విను, కోపం సంహరించుకో అన్నాడు శివుడు. అయినా ఆయన కోపం తగ్గలేదు. ఇంద్రుడు వచ్చాడు, మా దేవేంద్ర పదవిని నిలబెట్టావు, మేమంతా అల్లకల్లోలం పాలైపోతే ఆ సమయంలో అభయమిచ్చి రక్షించావు, ఇంకెందుకు కోపం, చల్లబడు తండ్రి అన్నాడు. అయినా విరిపించుకోకుండా హుమ్ అన్నాడు. దాంతో దేవేంద్రుడు ఎగిరి దూరంగా పారిపోయాడు. ఇంకా దేవతలు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించారు, ఎవరు ప్రార్థించినా ఆయన కోపం తగ్గడం లేదట. సిద్ధులు వచ్చారు, మా సిద్ధులు మాకు దక్కాయి, ప్రసన్నుడవుక అన్నారు. అయినా ఆయన బుద్ధి మరలలేదు. ఇంతలో పాములు వచ్చారు, రత్నములను మత్కాంతారత్నములను పుచ్చుకున్న రక్కసుని బురిన్ యత్నముల చీల్చి వైచితి పత్నులు రత్నములు కలిగి బ్రతికి తిమీజా. ఓ ఈశ్వరా, ఒకప్పుడు మా నెత్తి మీద మణులుండేవి, ఆ మణులన్నీ దుర్మార్గుడు పీకేశాడు,
పాముల నెత్తి మీద పడగల మీద ఉండే అపూర్వమైన రత్నములు పీక్కున్నాడు. ఒక్క రత్నాలేనా, మా కాంతారత్నాలను కూడా పట్టుకుపోయాడు, మా భార్యలను కూడా ఎత్తుకుపోయాడు, మా భార్యలను ఎత్తుకుపోయి ఎన్నో హింసలు పెట్టాడు. అటువంటి దుర్మార్గుణ్ణి చీల్చి చెండాడావు, మా రత్నములు మళ్ళీ మాకు వచ్చాయి. వాడు చావగానే ఎవరి మణి వారి నెత్తి మీదకి చేరింది, మా భార్యలు మా దగ్గరకు వచ్చారు, పత్నులు రత్నములు కలిగి బతుకుతున్నాం, ఇక కోపాన్ని ఉపసంహరించుకో అన్నారు. ఇంతలో మహానుభావులైన ప్రజాపతులు వచ్చారు, ఈ దుర్నయుణ్ణి నీచుణ్ణి చీల్చి వర్ణాశ్రమ ధర్మాలు నిలబెట్టావు, నిన్ను వర్ణించి కొలుస్తాం, మమ్మల్ని అనుగ్రహించు, ఈ కోపాన్ని ఉపసంహరించుకోమన్నారు. కిన్నరులు వచ్చారు, స్వామి మేం కిన్నరులం, పాటలు పాడడం తప్ప ఏమీ ఎరగని వాళ్ళం, కానీ పాడదామా అంటే నీ అరుపులకి మా గొంతు అంత హడిలిపోతోంది, పాట రావడంలా, గురువుగారు పద్యం పాడుతూ ఉంటే వెనకాతలు ఎవరైనా శృతి కలిపితే ఆయన గొంతు అయిపోయినట్టుగా నీ గొంతుక్కి మా గొంతుకులు సూటబుల్ అవ్వడంలా, తమరు దయతో కొంచెం కోపాన్ని ఉపసంహరించుకుంటే అప్పుడు మేము పాటలు పాడతామన్నారు పాపం కిన్నరులు. ఇంతలో కిం పురుషులు వచ్చారు, పురుషోత్తమ నేరము కిం పురుషుల మల్పులము. ఓ పురుషోత్తమ, అసలే మేము కిం పురుషులం, కిం పురుషుడు అంటే అర్థం అల్పుడు అని అర్థం అనమాట, కిం అంటే ఏమి, పురుషుడు అంటే మేము చాలా సామాన్యులం అని అర్థం, అందుకే మాకు కిం పురుషుడు అని పేరు. దేవతల్లో చాలా అల్పులం సామాన్యులం, అటువంటి వాళ్ళని నిన్నెంపుగుడుతాం, వీళ్ళంతా పండితులు గనక నిన్ను రకరకాలుగా స్తోత్రాలు చేశారు, పొగిడారు, వర్ణించారు, నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి ప్రయత్నించారు, నిన్ను ప్రసన్నం చేసుకునే శక్తి మాకు లేదు, పాండిత్యం లేదు, ఓపిక లేదు, నువ్వేమో ఎగిరి గంతులేస్తూ ఉంటే మా గుండెలన్నీ హడిలిపోతున్నాయి, రాక్షసుడు చచ్చిపోయినా నీ కోపం వల్ల మేము చచ్చేటట్టున్నాం, నొచ్చి మేము నశించకుండా రక్షించని వాళ్ళు ప్రార్థించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఈ సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల వారంతా వచ్చి ఆయనని ప్రార్థించినా ఆయన కోపం మాత్రం చల్లారడం లేదు, ఆయన ఉగ్రధ్వానం ఆగడం లేదు, రెచ్చిపోవడం ఆగలేదు. ఈ పేగులు చూసినప్పుడల్ మండ మళ్ళీ మెళ్ళలో వేసుకోవడం, మళ్ళీ తీయడం, ఏదో యజ్ఞోపవేతం వేసుకున్నట్టుగా ఈ విధంగా వేసుకుంటున్నాడు ఆయన. చివరికి దేవతలంతా కలిసి ఎంత కోపిష్టివాడైనా భార్య మాట వింటాడు, భార్య కనబడగానే ఇంకెవరికి నోట్లోంచి మాట రాదు అనుకున్నారట పాపం. మీరు ఎక్కడన్నా చూడండి, ఇంత పక్కన కూర్చున్న పురుషులు ఉంటారా మహావీరులు, భార్య అలా చూసిందంటే వాడు కిక్కును వనలేడు అని నేను చెప్పలేదు, వ్యాసుల వారు చెప్పారు ఇందులో, మళ్ళీ నా మీద పడకండి. అందుకని అందరూ కలిసి, అమ్మా లక్ష్మి, ఆయన కోపాన్ని ఉపసంహరించే శక్తి ఆదిలక్ష్మి అయిన నీ దగ్గరే ఉంది, నువ్వు దగ్గరికి వెళ్ళి ఆయన కోపాన్ని ఉపసంహరించు, ప్రేమగా మాట్లాడు అనగానే ఆవిడ, మా ఆయన నా మాట ఎప్పుడూ కాదండు అని వచ్చిందిట. తీరా ఆయన చూడగానే ఆవిడ హడిలిపోయింది, అమ్మో ఈయన మా ఆయన ప్రళయార్క బింబంబు పగిదినోన్నదిగాని నెమ్మోము పూర్ణేందు నిభముగాదు శిఖిశిఖ సంఘంబు చెలువు చూపెడుగాని చూడ్కి ప్రసాద భాసురము కాదు వీర రౌద్రాద్భుతావేశముప్పెడుగాని భూరి కృపారసస్ఫూర్తి కాదు భయద దంష్ట్రాంకుర ప్రభలు గప్పెడుగాని దరహసితాంబుజాతంబు కాదు కఠిన కర నారసింహ విగ్రహము కాని కామినీ జన సులభ విగ్రహము కాదు విన్నదియు కాదు తొల్లి నే విష్ణు వలన కన్నదియు కాదు భీషణాకారమనుచు. ఇది నా భర్త ముఖం కాదు, నా భర్త ముఖం నాకు తెలుసు, పూర్ణిమ నాడు చంద్రబింబం ఎలా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది శ్రీ మహావిష్ణు ముఖం అంటే. చంద్రుడి కిరణములు పూర్ణిమ నాడు వెన్నెలని ప్రసరింపచేస్తాయి. మా ఆయన చిరునవ్వుతో నిండు చందమామ వంటి ముఖం కలిగిన వాడు, ఇప్పుడో ప్రళయకాల సూర్యుడిలాగా భగ భగ మండిపోతున్నాడు, సూర్యబింబంలా ఉంది ఈ ముఖం, అంతేకాని చంద్రబింబంలా లేదు. ఇంకా ఆయన చూపులు ఎలా ఉన్నాయి, భగభగ మండుతున్న అగ్నిజ్వాలలా ఉన్నాయి, ఎక్కడ కరుణ లేదు, క్రూరత్వం తప్ప. వీర రసం రౌద్రరసం అద్భుత రసం ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడ కృపారసం లేదు, ఆయనలో కరుణ కనిపించటం లేదు. దమష్ట్రలు కోరలు భయంకరాకారంలో తళతళ మెరిసిపోతున్నాయి, ఎక్కడ చిరునవ్వు తో కూడిన ముఖపద్మం కాదు. ఆ ముఖపద్మంలో చిరునవ్వు లేదు. కఠినమైన చేతులతో నరసింహ రూపంలో ఉన్నాడు ఈయన. అంతేకాని ఆడవాళ్లకు ఆనందం కలిగించే కృష్ణ రూపంలో లేడు. కామినీ జన విగ్రహము కాదు. స్త్రీమూర్తులకు ఆనందం కలిగించే సౌందర్యం కాదు ఇది. నేను ఇంతకు పూర్వం వినలేదు, విష్ణువు దగ్గర చూడలేదు, ఈ భీషణాకారాన్ని నేను చూడలేను. ఆయన చల్లారాక పిలిస్తే అప్పుడు వస్తాను. కోపంతో ఉన్న మొగుడి దగ్గరికి వెళ్ళడం ధర్మం కాదు. ఇప్పుడు నన్ను కూడా మింగేస్తే రేపొద్దున ఆయనకి ఏమైపోతారో ఏమిటో అని అమ్మవారు కూడా వెనక్కి వెళ్ళింది. అంటే ఆదిలక్ష్మి జగన్మాత శ్రీ మహాలక్ష్మి కంటే ఆయనకి ఇష్టం ఎవరని మనం అనుకుంటాం కదా. ఎప్పుడు వక్షస్థలం మీద ఉంటుంది ఆ తల్లి, పాదాల దగ్గర చేరి సేవ చేస్తుంది. అటువంటి జగన్మాతే వణికిపోయింది. నా వల్ల కాదు, నేను వెళ్ళనంది. అప్పుడు బ్రహ్మదేవుడు తెలివైన వాడు గనక ఇక ఈ కోపమును చల్లార్చే శక్తి భార్యకి లేదు, పిల్లలకి లేదు, భక్తులకి లేదు, ఉన్నదల్లా ఒక్కడే మిగిలాడు మనకి దిక్కు. ఎవరి కోసము ఈ శ్రీహరి ఎంత హరికేసరి ఆకారాన్ని ధరించాడో, ఏ మహానుభావుణ్ణి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఇంత కోపాన్ని ధరించాడో ఆ ప్రహ్లాదుడే దిక్కనుకుని అందరూ కలిసి, బాబ్బాబు పిన్నవాడా చిన్నవాడా ప్రహ్లాద కుమారా నీ గడ్డం పట్టుకు బతిమాలతన్నాయనా, ఇదంతా ఈ శ్రీహరికి వచ్చిన ఈ కోపమంతా కేవలం నీ గురించే. మీ నాన్న నిన్ను హింసించాడు, దానితో హరికి కోపం వచ్చింది. తీండ్రమగు కోపమున మీ తండ్రి నిమిత్తంబు చక్రి దారుణ భంగిల్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి శీతలము చేసి దయచేయగదే. చాలా తీవ్రమైన కోపంతో ఉన్నాడు శ్రీహరి. ఎందుకు వచ్చిందంత కోపం ఆయనకి? మీ తండ్రి నీకు చేసిన అపచారముల వల్ల. నీ తండ్రి నిన్ను రకరకాలుగా హింసించి తిట్టాడు, దానితో మీ తండ్రి మీద ఈ శ్రీహరికి తీండ్రమైన కోపం వచ్చింది, భయంకరమైన కోపం వచ్చింది, రెచ్చిపోయాడు దానితోటి. ఆ కోపం వాడు చచ్చినా పోవడం లేదు. మీ తండ్రి చచ్చిపోయాక కోపం పోవచ్చుగా, పోవడం లేదు. ఆ కోపం అంతకంతకి పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ఇప్పుడు ఆయన్ని ఆ కోపం తగ్గించి చల్లబరిచే శక్తి మా దగ్గర లేదు. చూసావు కదా, లక్ష్మీదేవి కూడా వణికిపోతున్నది. నా తండ్రి నువ్వే, మీ తండ్రిని చంపిన ఆ శ్రీహరిని దగ్గరికి చేరి చల్లబరిచి శీతలత్వం పొందేలా చేసి చందమామ వంటి ముఖం కలిగిన వాడిని చేసి మాకు అప్పగించు. ఈ సూర్యుడు లాంటి ముఖాన్ని మేము చూడలేం. నాయన నీకు అలవిక అని పని అంటూ లేదు. నువ్వు తలుచుకుంటే ఏ పనన్నా చేయగలవు. నీ వంటే హరికంత వాత్సల్యం అనగానే ఇంతమంది భయపడి కిలోమీటర్ దూరంలో నిలబడి ప్రార్థన చేస్తూ అంటే ఈ పిల్లవాడు చకచకచక ఆయన దగ్గరికి వచ్చేశాడు. ఈ బుజ్జిబాబు 5 ఏళ్ల బాబు ఆయన దగ్గరికి వస్తే అంత కోపంతో ఊరెచ్చిపోయి అరుస్తున్న శ్రీహరి అమాంతంగా వాడిని దగ్గరికి తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని అంతవరకు రక్తంతో ఉన్న చేతిని ఆయన నెత్తి మీద పెట్టాట. సమస్త లోకాలకి అభయమిచ్చే హస్తం, కాల సర్పాన్ని నాశనం చేసే హస్తం, మృత్యువుకి కూడా మృత్యువిచ్చే హస్తం, భక్తుల్ని కాపాడే హస్తం, ప్రశస్త హస్తం, చక్రాన్ని ధరించే హస్తం, శ్రీ మహాలక్ష్మిని నిరంతరం ప్రేమగా నిమిరే హస్తం, అటువంటి పవిత్ర హస్తం అంత తేలిగ్గా ఎవరి మీద పెట్టడు ఆయన? అది నెత్తి మీద పెట్టడంతో ఆయన జన్మధన్యమైపోయింది. ఆ చెయ్యి నెత్తి మీద ఎప్పుడు పెడతాడా అని మనం చూస్తున్నాం. పనికి వాళ్ళు చాలామంది పెడతారు నెత్తి మీద చేతులు ఎట్టేవాళ్ళు. ఈ నెత్తి మీద చేతులు పెట్టించుకోవడం కాకుండా పరమాత్మ చేత శిరస్సు మీద చెయ్యి పెట్టించుకుని ఆశీర్వచనం పొందాలని యోగులు నిరంతరం తపస్సు చేస్తారు. యోగులకు దక్కలేదు, సొంత కొడుకు బ్రహ్మకి దక్కలేదు. ఒక్క భార్యకి మాత్రమే ఒకప్పుడు జీలకర్ర బెల్లం పెట్టాలి కాబట్టి పెట్టాడు ఆయన. ఇప్పుడు అటువంటి హస్తం ఈ పిల్లవాడి నెత్తి మీద, అసుర బాలుడి నెత్తి మీద పెట్టాడు. అందుకే కులంతో సంబంధంలో పరమాత్ముడికి కులం ఏమిటి, మతం ఏమిటి, విశ్వాసముతో ఉన్నవాడికి, భక్తితో ఉన్నవాడికి ఎవరికైనా ఆయన అనుగ్రహం లభిస్తుంది. అలా నెత్తి మీద చేయి పెట్టగానే ప్రహ్లాదుడికి ఎక్కడి లేని జ్ఞానం వచ్చింది. ఆయన సంబంధించిన జ్ఞానమంతా మనస్సులో ప్రవేశించింది. వేదాలు ఉపనిషత్తుల సారమంతా కంటికి గోచరించింది. వెంటనే 2 చేతులు జోడించాడు. ప్రభు, వేల జన్మలు తపస్సు చేసిన సిద్ధ పురుషులు కూడా నీ దర్శనం చేసుకోలేరు. నీ దర్శనం పక్కన పెడదాం, నీ కాలి కింద ఉన్న దుమ్ము చూడలేకపోయారట యోగులు. అటువంటిది ఇవాళ నాకు దర్శనమిచ్చి నీ పవిత్ర హస్తాన్ని నా మస్తం మీద పెట్టి నన్ను ఆశీర్వదించావంటే అది నీ కరుణ తప్ప నా భక్తి కాదు, ఇది నా గొప్పతనం కాదు, నీ అవ్యాజ కరుణ ఇది. వీళ్ళంతా నిన్ను చూచి భయపడుతున్నారంటే వారికి ఇంకా నీ తత్వం అర్థం కాలేదు. తత్వం అర్థమైన వాడెవడు నరసింహ రూపాన్ని చూచి భయపడడు. నేను అసలు నీ రూపాన్ని చూచి భయపడనన్నాడు ఆయన. కర్ర దంష్ట్ర అబ్రుకుటి సట అన్న కయ్యు ఉగ్రధ్వానము రక్తకేసరయున్ దీర్ఘతరాంత్ర మాలికయు భాస్వం నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచినే వెరవా పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయుల్ చేయవే. తండ్రి, నీ నరసింహాకారం ఎలా ఉన్నది? పదునైన కోరలతో ఉన్నది. దంష్ట్ర అంటే కోర, సింహం కోరల కంటే కూడా నిజానికి నరసింహాకారమైన ఈ సింహాన్ని మించిన గొప్ప కోరలు ఇవి. పదునైన కోరలు, వంకర కోరలతో ఉన్నది నీ ముఖం. ఇంకా కనుబొమ్మలు ముడివడి యమధర్మరాజుని, మృత్యుదేవతని నీ ముఖంలో చూపిస్తున్నాయి. అంటే నీ ముఖం చూస్తే, నీ కనుబొమ్మలు చూస్తే మృత్యువు కనబడుతోంది. అంత భయంకరంగా ఉన్నది నీ భృకుటి. ఇంకా జడలు చెప్పేక్కర్లా, ఈ జూలు చూస్తే, అందులో పైగా ఎర్రని రక్తంతో తడిసిన నీ జూలు చూస్తే కంపించిపోతారంతా. ఇంకా చేతిగోళ్ళు గొడ్డళ్ళల్లాగా, గుణపాల్లాగా, కత్తుల్లా, రంపాల్లో ఉన్నాయి. ఈ విధంగా కోరలతో, జూలుతో, రక్తంతో తడిసిన ముఖంతో, భయంకరమైన కనుగొడ్లతో, గోళ్లతో ఉన్నటువంటి నీ నరసింహాకారాన్ని చూచి నే వెరవ భయపడను. నాకేం భయం లేదు, డోంట్ కేర్ అన్నాడు ఆయన. నాకే భయం లేదు, నీ రూపాన్ని చూస్తే భయం కలగడంలా. నేను భయపడేది ఇంకోటి ఉంది, నరసింహాకారం చూసి ఎందుకు భయపడ్డం? ఈ నరసింహాకారము కంటే మానవులకి భయం కలిగించే వస్తువు ఒకటి ఉన్నది, అదేమిటి? పూర్తిగా క్రూరత్వంతో బయటపడ్డానికి వీలు కాని, భరించలేని సంసారం అనే దావాగ్ని. సంసారానికి భయపడతాను, నీకు భయపడను అన్నాడు ఆయన. నిజంగా మనం భయపడవలసింది సంసారానికి. ఆ విషయం మర్చిపోయి సంసారంలో పడి, మా ఇంట్లో అయితే చక్క వేళకి మా మనవడు ఉంటాడు, మనవరాలు ఉంటుంది, కొడుకు ఉంటాడు, కోడలు ఉంటాడు అనుకుంటారు. ఈలోపు భయంకరమైన రోగాలు వచ్చి పడిపోతాయి, శరీరం అంతా పాడైపోతుంది, యమకింకరులు చితక్కొడతారు, మళ్ళీ మళ్ళీ పుట్టి తచ్చి తచ్చి ఎన్నెన్నో హింసలు అనుభవిస్తున్నాం. ఈ సంసారం తగలబడుతున్న అడవి, ఈ సంసారం అనే దావాగ్నికి భయపడతాను, కానీ నాకు నీ నరసింహాకారం అంటే భయం లేదు. నరసింహాకారానికి ఉందండి, పాపాత్ములు చంపుతుంది, పుణ్యాత్ముల్ని రక్షిస్తుంది, నీ చేతిలో చచ్చిన వాడికి కూడా మోక్షం వస్తుంది. కానీ సంసారం అలాగాదే, అందులో ఉన్నవాడికి మోక్షం రాదు, అన్నీ దుఃఖాలే తప్ప. ఒక్కరోజు సంసారంలో నిజమైన ఆనందం పొందగలుగుతున్నాడా జీవి? ఒకసారి ఆలోచించండి. ఈ పూట ఈ వస్తువు నాకు ఆనందం కలిగించింది అనుకునే లోపు అది దుఃఖమే ఇస్తుంది. ఒక ఆయన అన్నాడు, తాగితే కాసేపు ఆనందంగా మత్తుగా ఉందన్నాడు, మర్నాడు దగ్గుకుంటూ చస్తున్నాడా లేదా? ఏలూరులో ఉంటే బాగాలేదని కాకినాడలో మకాం పెట్టాం, ఇలా చిక్కిపోయి దగ్గుకుంటున్నావా లేదా? ఏమిచ్చింది ఆనందం అనకది? వాయించి పిండి వంటలతో భోజనం పెట్టారు. ఈ పిండి వంటల భోజనం రెండు ముక్కలు ఎక్కువ తింటే మూడో రోజు కల్లా మళ్ళీ ఎండైజేషన్, అజీర్ణం. దీనివల్ల ఏమి లాభం ఉంది? మెత్తని పరుపు మీద పడుకుంటే క్రమంగా వెన్నుపూస నొప్పి, కుర్చీలో కూర్చుంటే కాసేపు పక్కలు నొప్పి, నిలబడితే మోకాళ్ళు నొప్పి, ఏం చేసినా ఏదో ఒక రోగమే వస్తుంది. భోగాలన్నీ చివరికి రోగాలే ఇస్తున్నాయి. ఈ ఇంటిలో ప్రవేశించిన వాడికి, సంసారంలో ప్రవేశించిన వాడికి ఏమి సుఖం ఉన్నది? చివరికి రోగము తప్ప, భయము తప్ప, చివరికి మృత్యు భయం తప్ప, వార్ధక్యంలో అనేక విధములైన జాడ్యములతో నశించిపోయే భయము తప్ప. ఇది నాకు భయం కలిగిస్తున్నది, కానీ నీ నరసింహాకారము రవ్వంతో కూడా భయపెట్టడం లేదు. అందుకే సంసారానికి భయపడతాను, ఎందుకంటే సంసారం దావాగ్ని కనుక. నా తండ్రి, నన్ను నీ పాదాలను ఆశ్రయించుకునేలా చెయ్యి, ఎక్కడున్నా నిరంతరం నీ పాదాలని స్మరించి తరించేలా చెయ్యి, అంతేగాని సంసారంలో ప్రవేశించేలా చెయ్యకు. నన్ను నీ భక్తుణ్ణి చేసుకో, నీ పుత్రుణ్ణి చేసుకో, నాకు ఇంతకు మించి వేరే కోరికలు లేవు. నీవెంత పుణ్యాత్ముడివి, ఎంత కరుణాస్వరూపుడివి. శ్రీమహిళా మహేశ సరసీరుహ గర్భులకైనా నీ మహోద్దామకరంబుచే అభయదానము చేయవు. నేను బాలుడం తామస వంశసంభవుడ దైత్యుడ ఉగ్రరజోగుణుండ నిస్సీమదయన్ కరాంబుజము శీర్షము చేర్చుట చోద్యమీశరాగా. ప్రభు, సమస్త లోకాలకి అధిపతివైన నీవెక్కడ? సామాన్య బాలుణ్ణి నేనెక్కడ? అందులోనూ కూడా నేను ఎటువంటి బాలుణ్ణి? తామసగుణము కలిగిన రాక్షస వంశంలో పుట్టాను. అందుకే ఏం చెప్పాడైనా, నేను బాలుడన్, ఒకటి చిన్నపిల్లాణ్ణి. బాలహ అంటే మూర్ఖుడు అని అర్థం. బాలహ ఇది మూర్ఖ. అందుకే బాలుండగు శిశుపాలుండు అన్నాడు. అక్కడ బాలుండగు శిశుపాలుడు అంటే శిశుపాలుడికి ఏకంగా అప్పటికి 60 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా బాలుడేమిటి అంటే, బాలుడు అంటే చిన్నపిల్లవాడని కాదు, మూర్ఖుడు అని అర్థం. బాలశబ్దమునకు 3 అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం బాలహ ఇది మూర్ఖ. ఇంకో అర్థం ఏమిటి? గ్రహణ ధారణ పటుర్ బాలహ. బాలుడు అనే శబ్దానికి మరో అర్థం ఏమిటంటే, గ్రహించి ఆ గ్రహించిన దానిని జ్ఞాపకం పెట్టుకుంటే బాలుడు అంటారు. అందుకే ఈ పిల్లలందరినీ చదువుకునే పిల్లలకి బాలుడు అని పేరు, బాలిక అని పేరు. ఎందుకనో తెలుసా? ఒక సంవత్సర కాలం పుస్తకాలన్నీ చదివి, ఈ సంవత్సర కాలం చదివిందంతా జ్ఞాపకం పెట్టుకుని పరీక్షల్లో ఆఖరిన రాసేవాడు, గుర్తు తెచ్చుకు రాసేవాడు అని అర్థం అన్నమాట. అది బాలుడు అంటే అర్థం. కానీ ఎంత కష్టం నిజానికి, ఒక సంవత్సరం కాలం పాటు ఈ పుస్తకాలన్నీ చదివి వీటిని గుర్తుపెట్టుకుని, అది కూడా గుర్తుపెట్టుకోవడం ఉత్తప్పుడు గుర్తుపెట్టుకోవడం కదట, తీరా పరీక్ష పేపర్ రాగానే ఇవి గుర్తుకు రావాలి, గుర్తొచ్చి రాయగలగాలి. అలాగా గ్రహణ ధారణ పటుహు, గ్రహించి జ్ఞాపకం పెట్టుకునే శక్తి కలిగిన వాడు బాలుడు. కాబట్టి బాలుడు అంటే జ్ఞాపకం పెట్టుకుని పరీక్షలు రాసి నెగ్గేవాడు అని అర్థం. పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే వాడు బాలుడు కాదు. మనందరం కూడా బాలురం అవ్వచ్చు. రోజు పద్యాలు చదివి కంఠస్థం చేసి అప్పచెప్పండి. ఒక్క శుక్లాంబరధరమే కాకుండా రోజు నేను చదివే పద్యాలన్నీ ఇంటికి వెళ్ళి చక్కగా కంఠస్థం చేసి నాతో పాటు గొంతు కలిపి చదివే అప్పచెప్పారనుకోండి, మీరు బాలురు బాలికలు అయిపోతారు. అదేం పెద్ద కష్టం కాదు, సాధన చెయ్యాలి. ఇంకా బాలహ అంటే మరొక అర్థం ఏమిటనమాట, సంసారమే సమస్తం అనుకుని సంసారంలోనే సుఖాలు అనుభవిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఇంకెక్కడికి వెళ్లకుండా ఉంటే వాడు కూడా బాలుడే. ఈ రెక్కను చూస్తే చాలామంది బాలురు. 90 ఏళ్ళు వచ్చినా నా కొంపే నాకు సమస్తం, నా ఇల్లు దాటి వెళ్ళనుగాక వెళ్ళను, 40 డేస్ అయితే నాకేమి, నేను ఇంట్లోనే డర్తీ కొంపలో పడుంటాను అని 40 రోజులు ఉపన్యాసంలో ఒక్కరోజు కూడా రాకుండా ఇంట్లో కూర్చుని తిండి తింటూ సంపాదనలో పడిపోయే వాళ్ళంతా బాలురే. ఎందుకంటే సంసారమే లోకం అనుకుంటున్నారు కనుక. మీరెవరు బాలురు కారు ఇప్పుడు. ఎందుకని అంటే సంసారాన్ని విడిచిపెట్టి 2 గంటలైనా పురాణం వింటున్నారు కనుక. ఈ 2 గంటల సమయంలో మీరు వేరో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు, హరిప్రపంచంలోకి వెళ్ళారు. కాబట్టి మిమ్మల్ని జ్ఞానులు అనవచ్చు అని భాగవతం చెబుతున్నది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అందుకే నేను బాలుణ్ణి, మూర్ఖుణ్ణి, పైగా తామస లక్షణము కలిగిన దైత్య వంశంలో పుట్టాను, ఉగ్రమైన రజోగుణం కలిగిన వాణ్ణి. అటువంటి నన్ను నువ్వు దగ్గరకి చేరదీశావు. లక్ష్మీదేవిని, శివుణ్ణి, బ్రహ్మని, ఈ ముగ్గురిని కూడా వాళ్ళ నెత్తి మీద చెయ్యి పెట్టి ఎప్పుడు అనుగ్రహించలేదట. శ్రీ మహిళ అంటే లక్ష్మీదేవి, మహేశ శివుడు, సరసీరుహ గర్భులకైనా అంటే బ్రహ్మకైనా నీ మహోద్దామకరంబుచే అభయదానము చేయవు. నీ పవిత్రమైన చెయ్యి నెత్తి మీద పెట్టి వారికి అభయం ఇవ్వలేదట. అటువంటిది దైత్యబాలుడనైన రజోగుణ స్వరూపుడనైన తామస వంశంలో పుట్టిన బాలుడనైన నన్ను అనుగ్రహించిన నెత్తి మీద చెయ్యి పెట్టి నన్ను ప్రేమించావు. ఇది ఆశ్చర్యంగా ఉందన్నాడు ఆయన. చోద్యమీశ్వర, ఇది చోద్యంగా ఉంది. ఈ లోకంలో ఈ భాగ్యానికి ఎవరో నోచుకోరు, ఇంత కరుణ నీది అంటూ పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు ఆయన చాలా సంతోషించి ఒక్కసారి ఆ ఉగ్రధ్వానం విడిచిపెట్టి, ఇంకా నరసింహస్వరూపం విడిచిపెట్టలేదు, అలా విడిచిపెట్టకుండానే ఆ రూపంతో ఇంకా పిల్లాన్ని పరీక్షిద్దామని, అసలు వీడి ప్రవర్తన ఏమిటో చూద్దామని, లోకానికి ప్రహ్లాదుని గొప్పతనం తెలియజేద్దామని, నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను, నా అనుగ్రహం కోసం చాలామంది పడిగాపులు పడతారు, నేను కనబడగానే రకరకాల కోరికలు కోరుతారు, నా రూపదర్శనం వ్యర్థం కాకూడదు, ఏం కావాలి, భోగాలా, భాగ్యాలా, పదవులా అని అడిగాడు. అదిగో మళ్ళీ నన్ను మోసగిస్తున్నావు నువ్వు అన్నాడు ప్రహ్లాదుడు. నా వల్ల నీకు ప్రయోజనం లేదు, నాకు కోరికలు లేవు, నువ్వు కోరుకోమన్నావు అనుకో మళ్ళీ నేను అజ్ఞానంలో పడిపోయి అది కావాలి ఇది కావాలన్నానంటే మళ్ళీ సంసారంలో ఇరుక్కుపోతాను. తండ్రి, మళ్ళీ నన్ను మాయలో ముంచెత్తి అజ్ఞానంలో ముంచెత్తి పాడు చేస్తావా, నాకేం వద్దు, అయినా నువ్వు కోరుకోమన్నావు.